ఒకటి రెండు మూడు నాలుగు సూత్రాలు. పురుషార్థో
పురుషార్థో
అతశబ్దాదితి
అతశబ్దాదితి
బాదరాయణ
బాదరాయణ
శేషత్వాత్
శేషత్వాత్
పురుషార్థవాదః
పురుషార్థవాదః
యథా అన్వేషు
యథా అన్వేషు
జైమిని
ఇతి జైమినిః
ఆచార దర్శనాత్
ఆచార దర్శనాత్ తత్శ్రుతేహే
ఆత్మ వల్లనే మోక్షం. ఈ విషయాన్ని అనేక ఉపనిషత్తులు అనేక సందర్భాల్లో చెప్పటం జరిగింది. ఎక్కడ చెప్పారు అంటే తరతి శోకం ఆత్మవిత్ అని చాందోగ్యోపనిషత్తు చెప్పింది. శోకాన్ని తరించాలి అని అంటే ఆత్మవిధునికే సాధ్యం. ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడే సంపూర్ణంగా శోకాన్ని దాటి మోక్షాన్ని పొందుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని ముండకోపనిషత్తు చెప్తుంది. బ్రహ్మవిధుడైనటువంటి వాడే బ్రహ్మమవుతాడు, పరమాత్మ అవుతాడు. బ్రహ్మవిత్ ఆత్మనోతి పరం అని తైత్రీయోపనిషత్తు చెప్తుంది. ఇలా అనేక ఉపనిషత్తులు ఆత్మజ్ఞానమే మోక్షానికి దారి అని స్పష్టంగా చెప్తున్నాయి. దీనిని పూర్వపక్షం చేస్తూ జమిని మహర్షి రెండు మూడు నాలుగు సూత్రాలు చెప్పారు. రెండో సూత్రంలో ఏం చెప్పారు? జ్ఞానం వల్ల మోక్షం అనేటువంటిది నిజం కాదు, అది కేవలం అర్థవాదం మాత్రమే అన్నారు. అర్థవాదం అంటే ఏదో ప్రశంస కోసం చెప్పిన మాటే కానీ నిజం కాదు, కర్మలే మోక్షాన్ని ఇస్తాయి అని. ఇక మూడో సూత్రంలో చెప్పారు, జనక మహారాజు అశ్వపతి ఇలాంటి వాళ్ళు శృతుల్లో పేర్కొనదగినటువంటి గొప్ప జ్ఞానులు. మరి అటువంటి వాళ్ళు కూడా అనేక దక్షిణలు ఇచ్చి గొప్ప గొప్ప యజ్ఞాలు చేశారు కదా, మరి అలాంటి వాళ్ళు యజ్ఞాలు చేయాల్సినటువంటి అవసరం ఏమిటి? జనకుడు గొప్ప జ్ఞాని, మహాజ్ఞాని. ఎందుకంటే వ్యాసుని పుత్రుడైనటువంటి శుకుడు పరమ వైరాగ్యమూర్తి. అటువంటి వైరాగ్యమూర్తి అయినటువంటి కుమారుణ్ణి ఆత్మజ్ఞానం కొరకు వ్యాసుడు జనక మహారాజు దగ్గరికి పంపించాడు. అంటే శుకుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి వాడు జనకుడు. అంతటి జనక మహారాజే యజ్ఞాలు చేస్తూ ఉంటే ఆత్మజ్ఞానమే మోక్షం అని ఎట్లా చెప్తారు? కనుక యజ్ఞాలే మోక్షానికి దారి తీస్తాయి. యజ్ఞాలంటే కర్మకాండ, కాబట్టి కర్మలే మోక్షాన్ని ఇస్తాయి అని మూడవ సూత్రంలోను, అలాగే నాలుగవ సూత్రంలో జ్ఞానాన్ని తెలుసుకొని కర్మలు గనక చేసినట్లయితే కర్మసిద్ధి జరుగుతుంది. అంటే కర్మలు గనక చక్కగా సాగాలంటే జ్ఞానము శ్రద్ధ ఈ రెండు కూడా అవసరం అని చెప్పారు. కనుక జ్ఞానం వల్ల కర్మ బాగా జరుగుతుందంటే, జ్ఞానం కర్మాంగమే కదా, జ్ఞానం కర్మలో భాగమే కదా అని నాలుగవ సూత్రంలో మూడు సూత్రాల్లో జైమిని మహర్షి పూర్వపక్షం చేశారు. దేన్ని? ఆత్మజ్ఞానమే మోక్షం అన్న మాటని ఆయన పూర్వపక్షం చేసి ఈ మూడు సూత్రాల ద్వారా ఖండించడం జరిగింది. కనుక జ్ఞానం అనేటువంటిది కర్మాంగమే, కర్మయే మోక్షాన్ని అందిస్తుంది. ఇప్పుడు జైమిని మహర్షి చెప్పినటువంటి ఈ సూత్రాలని ఖండిస్తూ బాదరాయణులు 8, 9, 10 సూత్రాలని చెప్పటం జరిగింది. ఎందుకంటే 5, 6, 7 సూత్రాలు కూడా పూర్వపక్ష సూత్రాలు, అవి తర్వాత చెప్పుకొని వాటిని ఖండిస్తూ బాదరాయణులు చెప్పిన సూత్రాలు తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు 2, 3, 4 సూత్రాలకు సమాధానంగా 8, 9, 10 ఈ 3 సూత్రాలు కూడా చెప్పటం జరిగింది. మరి 8వ సూత్రం ఏమిటో చూడండి. అధికోపదేశాత్తు
అధికోపదేశాత్తు
బాదరాయణస్య
బాదరాయణస్య
ఏవం దర్శనాత్
ఏవం తద్దర్శనాత్
అధికోపదేశాత్తు
అధికోపదేశాత్తు
బాదరాయణస్య
బాదరాయణస్య
ఏవం తద్దర్శనాత్
ఏవం తద్దర్శనాత్.
అంటే 2వ సూత్రంలో ఇలా చెప్పటం అర్థవాదం అన్నారు కదా, కేవలం ప్రశంస కోసమే ఆత్మజ్ఞానం వల్ల మోక్షం అని చెప్పారు, కానీ అది నిజం కాదు అని జైమిని మహర్షి చెప్పాడు అక్కడ. కనుక 2వ సూత్రంలో జైమిని మహర్షి జ్ఞానం వల్లనే పురుషార్థ సిద్ధి అని చెప్పిన శృతి వాక్యం అర్థవాదం. అర్థవాదం అంటే ప్రశంస కోసం చెప్పిన మాట, నిజం కాదు, ప్రశంస కోసం చెప్పారు. వాడు చాలా గొప్పవాడండి అంటే వాడు గొప్పతనం లేకపోయినా వాడు చాలా గొప్పవాడని ప్రశంసిస్తున్నారు. అట్లానేది ప్రశంసావాక్యం మాత్రమే. కర్మల వల్లనే మోక్షం వస్తుంది, జ్ఞానం వల్ల కాదు. జ్ఞానం కూడా కర్మలో ఒక భాగమే, కనుక కర్మ వల్లనే మోక్షం అని అక్కడ జైమిని మహర్షి చెప్పాడు. దీనిని ఖండిస్తూ బాదరాయణుడు ఈ 8వ సూత్రంలో విద్య అంటే జ్ఞానం అనేది కర్మశేషం కాదు, జ్ఞానం అనేది కర్మశేషం కాదు, కర్మాంగం కాదు, కర్మలో భాగం కాదు, జ్ఞానం స్వతంత్రంగా కర్మ కంటే వేరుగా ఉన్నటువంటిదే, అది స్వతంత్రంగా మోక్ష సాధనం. జ్ఞానం అనేది సాక్షాత్ మోక్షాన్ని ఇచ్చేది, కర్మ మోక్షాన్ని అందుకోవటానికి జ్ఞానాన్ని పొందాలి గనక ఆ జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. కానీ కర్మ సాక్షాత్ మోక్షాన్ని ఇవ్వదు. కాబట్టి మోక్షాన్ని అందుకునే వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే మనశుద్ధి చేసుకోవాలి. మనశుద్ధి చేసుకోవాలంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. అలా ఉపయోగపడితే కానీ కర్మ మోక్షాన్ని ఇవ్వదు, జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది, ఆత్మజ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది అని స్పష్టం చేస్తున్నారు బాదరాయణుడు ఇక్కడ. ఎందుకనంటే ఉపనిషత్తుల్లో కర్మిష్టి కన్నా ఆత్మజ్ఞాన్నే అధికంగా ప్రశంసించడం జరిగింది. ఇది కేవలం ప్రశంస అన్నారు కదా, అసలు ఎవరిని ప్రశంసిస్తున్నారు ఉపనిషత్తుల్లో అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడిని ప్రశంసిస్తున్నారు. గొప్పగా కర్మలు చేసిన వాడిని ప్రశంసించగల్లా. ఈ లోకంలో అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు పూజలు చేసిన యజ్ఞయాగాదులు చేసిన దాన్ని ఎంతో ఖర్చుతోటి ఎంతో వైభవంగా మైకులు పెట్టి భోజనాలు పెట్టి ఎలాగైనా చేస్తే దాన్ని గొప్పగా ప్రశంసిస్తూ ఉంటారు. ఎందుకంటే అజ్ఞానులు కనుక దానివల్ల కలిగే ప్రయోజనం తెలియక. కానీ ఉపనిషత్తులు అలా కాదు. ఉపనిషత్తులు అన్నీ తెలిసినటువంటివి, మహా మేధావులైనటువంటి వారు అందించినటువంటి మంత్రాలు. సాక్షాత్తు పరమాత్మ నుండి ఆ మంత్రాలని గ్రహించినటువంటి వారు కనుక వాళ్ళు ఏం ప్రశంసిస్తున్నారు, కర్మలు చేసిన వాళ్ళని కాదు, జ్ఞానాన్ని పొందిన వారిని ప్రశంసిస్తున్నారు, ఆత్మజ్ఞానిని ప్రశంసిస్తూ ఉన్నారు. కనుక ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆత్మజ్ఞానం షిన్మాత్రాశయం అన్నాడు. చిన్మాత్రాశ్రయం అంటే పరమాత్మని ఆశ్రయించుకొని ఉన్నది. ఎందుకనంటే పరమాత్మ జ్ఞానస్వరూపుడు. పరమాత్మను గురించి చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? సత్తు చిత్తు ఆనందం, సచ్చిదానందం అంటున్నాం. సత్ అంటే ఎప్పుడు ఉండేది, చిత్ అంటే పరమ జ్ఞానం, ఆనందం అంటే ఆనందం. కాబట్టి పరమ జ్ఞాన స్వరూపుడు పరమాత్మ. జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మని జ్ఞానంతో అందుకోవాలి, కానీ కర్మలతో ఎట్లా అందుకుంటాం? ఈ మాత్రం కూడా తెలుసుకోకపోతే ఇలాగనే మాట్లాడుతుంటారు, జ్ఞానం అనేది అవసరం లేదని, జ్ఞానం కర్మాంగం అని అలా మాట్లాడుతుంది. కానీ పరమాత్మ జ్ఞానస్వరూపుడు. జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మని అందుకోవటానికి జ్ఞానమే కావాలి, ఆత్మజ్ఞానమే కావాలి. అదే బాదరాయణులు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇది అర్థవాదం అనంటో చాలా తప్పు, ప్రశంస కోసం చెప్పినటువంటి మాట కాదు. ఎందుకనంటే ముండకోపనిషత్తులో ప్రథమ ముండకంలోనే సర్వజ్ఞ సర్వవిత్ అన్నారు. అంటే పరమేశ్వరుడు పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వవిత్ అంటే సర్వము తెలిసినటువంటి వాడు, సర్వవేత్త అంటే ఆయన అన్నీ తెలిసినవాడు, పరమజ్ఞాని. కాబట్టి జ్ఞాని మాత్రమే, ఆత్మజ్ఞాని మాత్రమే పరమాత్మని అందుకోగలుగుతాడు. కాబట్టి జ్ఞానం కర్మశేషం కాదు, కర్మాంగం కాదు అని రెండవ సూత్రంలో చెప్పినటువంటి మాటని ఇప్పుడు 8వ సూత్రంలో బాదరాయణులు ఖండించారు. ఇక మరి 3వ సూత్రంలో చెప్పినటువంటి మాట ఉంది కదా, దాన్ని ఖండించాలి. దాన్ని ఖండించడానికి 9వ సూత్రంలో చెప్తున్నారు. 3వ సూత్రంలో ఏం చెప్పారు? జనక మహారాజు లాంటి వాడే భూరి దక్షిణలు ఇచ్చి యజ్ఞయాగాలు చేశారు, మరి తేలిగ్గా లభించేటువంటి మోక్షాన్ని ఎంత కష్టపడి యజ్ఞయాగాదులు చేయాల్సిన పనే ఉంది. యజ్ఞయాగాదులు చేయాలి అని అంటే అధికంగా జనం ఉండాలా, అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టాలా, యుద్ధాలు చేయాలా, జన నష్టం జరుగుతుంది, ఎంత చేసి యజ్ఞయాగాలు చేయాల్సిన అవసరం ఏమిటి? హాయిగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే సరిపోద్ది కదా, ఆ సాధన చేస్తే సరిపోద్ది కదా. కనుక జనకుడు పిచ్చివాడా, ఆయన మహాజ్ఞాని కదా అని అక్కడ జైమిని మహర్షి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు దాన్ని 9వ సూత్రంలో బాదరాయణి ఖండిస్తున్నారు. ఏమంటున్నారు? తుల్యంతు
తుల్యంతు తద్దర్శనం.
9వ సూత్రం తుల్యంతు తద్దర్శనం.
తుల్యంతు తద్దర్శనం.
అయ్యా, తత్వజ్ఞానం కర్మాంగం కాదు. ఈ విషయంలో శృతి ప్రమాణం కూడా ఉంది. జనకుడు కర్మల్ని ఆచరించాడని చెప్పారు, యజ్ఞయాగాలు చేశాడని చెప్పారు, జనకుడు మహాజ్ఞాని అని చెప్పారు. నిజమే, జనకుడు మహాజ్ఞాని, అలాగే యజ్ఞయాగాదులు చేశాడు. జ్ఞానాన్ని పొందడానికి ముందు చేశాడు, జ్ఞానం పొందిన తర్వాత చేశాడు. అయితే ఎందుకు చేశాడు? సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల్ని సరైనటువంటి దారిలో పెట్టడం కోసం. ఎందుకంటే ఆయన చక్రవర్తి, మహారాజు. యథా రాజా తథా ప్రజా అన్నారు. రాజు ఎలా ప్రవర్తిస్తే ప్రజలు కూడా అలాగనే ప్రవర్తిస్తారని, రాజు సత్కార్యాలు చేస్తే ప్రజలు సత్కార్యాలు చేస్తారు, రాజు దుర్మార్గంగా ప్రవర్తిస్తే ప్రజలు కూడా దుర్మార్గంగానే తయారవుతారు. అందుకనే మహాజ్ఞాని మహాత్ముడైనటువంటి జనక మహారాజు ప్రజల కోసమని యజ్ఞయాగాదులు చేయటం జరిగింది. ఆయన గనక కర్మల్ని పరిశీలిస్తే, అంటే పూజా పురస్కారాలు యజ్ఞయాగాదులు ఏమీ చేయకుండా నాకు ఆత్మజ్ఞానం కావాలి అని ఆత్మజ్ఞానం మాత్రమే పొందుతూ ఈ యజ్ఞయాగాదులు గనక చేయకపోయినట్లయితే ప్రజలు కూడా అలాగనే చేస్తారు, యజ్ఞయాగాదులు మానేస్తారు. మరి ప్రజలు యజ్ఞయాగాదులు మానేస్తే ఎట్లా? ఎందుకని అంటే కర్మయోగం ద్వారానే బుద్ధి సూక్ష్మత, మనశ్శుద్ధి, మనస్సును శుద్ధి కావాలన్నా, బుద్ధి సూక్ష్మం కావాలన్నా, జ్ఞానాన్ని అవగతం చేసుకోవాలన్నా నిష్కామ కర్మలు ఆచరించాలి. కనుక తాను ఆచరించి ప్రజల్ని ఆచరించటానికి మార్గదర్శకుడయ్యాడు జనక మహారాజు. కాబట్టి ప్రజల కోసమే జ్ఞాని అయినటువంటి జనకుడు కూడా కర్మత్యాగం చేయకుండా యజ్ఞయాగాదులు చేయటం జరిగింది. సాధారణ ప్రజలు కర్మత్యాగం చేయకూడదు, అది వారికి హాని కలిగిస్తుంది. ఎందుకంటే యజ్ఞయాగాదులు శుభాన్ని కలిగిస్తాయి, అనేకమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. అటువంటివి లేకుండా వాటన్నిటినీ కనుక వదిలితే అతడు దేనికి పనికి రాకుండా పోతాడు. అందుకనే లోక మర్యాద కోసమని జనహితాన్ని కాంక్షించి, జనుల యొక్క శ్రేయస్సుని కాంక్షించి జనకాదులు యజ్ఞయాగాదులు చేయటం జరిగింది. కనుక జ్ఞానం కర్మాంగం కాదు. జనక మహారాజు చక్రవర్తి, ఆయన ముక్తిని అందుకున్నట్లుగా మనకి అనేక రుజువులు ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రకరణ గ్రంథాల్లో కూడా జనకుడి యొక్క గురువు అష్టావక్రుడని, అష్టావక్రుని సేవించి జనక మహారాజు అనేకమైనటువంటి ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల్ని గ్రహించాడని, మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి సాధనలు చేశాడని. అయితే చివరిలో జనక మహారాజు అరణ్యాలకు వెళ్ళే సమయంలో గురువు గారు ఎదురొచ్చాడు. అప్పుడు గురువుని అడిగాడు, మహాత్మా నాకు మోక్షాన్ని ఎప్పుడు ఇస్తారు అన్నాడు. అంటే మోక్షాన్ని నేను ఎంత కాలంలో పొందగలను అని. నీవు గుర్రం మీద ఒక కాలు ఒక పక్క ఉన్నటువంటి రికాబులో పెట్టి, రెండవ కాలుని రెండో వైపు రికాబులో పెట్టే లోపల నీకు మోక్షం వస్తుంది అన్నాడు. అలాగా ఎలా అన్నాడు. ఏం లేదు, నీ మనస్సును నాకు ఇచ్చేసేయి అన్నాడు. సరే ఇచ్చేశాను, అంతే ఆయన మోక్షాన్ని. అంటే కథగా చెప్పేటప్పుడు ఇలా చెప్తారు కానీ మరి మోక్షాన్ని ఇచ్చేయమని గురువు అడిగితే ఇచ్చేసాను అనగలిగేటువంటి శక్తి మనకుందా? ఇచ్చేస్తామా? మనసు మనసు నీ మనసును నాకు ఇచ్చేసేయి, నీకు మోక్షమే అంటే మనసు లేకపోతే మోక్షమే. కానీ మనసునిచ్చేటువంటి శక్తి మనకుందా? లేదు. ఇచ్చామనన్నా అది మన దగ్గరే ఉంది, తీసిచ్చే వస్తువు కాదు కదా. కనుక అలా మోక్షాన్ని అప్పటికప్పుడు పొందినవాడు. ఇలా చెప్పటంలో మనకు కూడా ఒక సూచన ఉంది. ఇందులో మోక్షాన్ని పొందటం అంటే ఎప్పుడో 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 ఈ జన్మో ఇంకో జన్మో 100 జన్మలో 1000 జన్మలో 100000 జన్మలో అని మనం పాట పాడుకుంటా ఉంటాం. కాదు, మోక్షం అనేది ఒక్క క్షణంలో వస్తుంది. అయితే ఆ క్షణానికి మనం దగ్గర కావాలి. మోక్షం కావాలి అని అంటే ఆత్మజ్ఞానం సిద్ధించాలి. నేను పరమాత్మను అనేటువంటి స్థితిలో నిలిచిపోవాలి. ఇప్పుడేమో పరమాత్మను అనుకుంటున్నాం కానీ అప్పుడప్పుడు ఎప్పుడు అనుకోవట్లా, అనుకోవటానికి మనకి మనస్సు అడ్డమైంది. ఎందుకంటే ఇది అనేకమైనటువంటి ఆలోచనలు తీసుకొస్తాం, అనేకమైనటువంటి కోరికల్ని కోరుతా ఉంటాం, అనేకమైన పనుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాం. కాబట్టి మరి ఎట్లా కుదరట్లా కనుక అన్నీ వదిలి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అన్నట్టుగా అన్ని వదిలి ఒక్క పరమాత్మని గనక ఆశ్రయిస్తే, అంటే అనేటువంటి స్థిర నిశ్చయంలో గనక ఉన్నట్లయితే మోక్షం ఒక్క క్షణంలో వస్తుంది. కొంతమంది అడుగుతారు, ఏమండి నేను జ్ఞానాన్ని పొందుతున్నాను, సాధన చేస్తున్నాను, జపం చేస్తున్నాను, నేను పరమాత్మని నిరంతరం భావిస్తున్నాను, నాకు మోక్షం ఎప్పుడు వచ్చిద్దండి అని. ఎప్పుడొచ్చింది? నేను పరమాత్మని భావిస్తున్నాడు, పరమాత్మని సాధన చేస్తున్నాడు. ఎప్పుడైతే నీ సాధన ఆగిపోయి నువ్వు పరమాత్మను అంటావో అప్పుడు మోక్షం. అది ఎంత టైం పట్టుద్ది? ఒక క్షణం కూడా చెప్పడానికైతే కాసేపు పట్టింది, కానీ మోక్షాన్ని పొందడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. సెకండ్లో 60వ వంతు కూడా పట్టదు. సెకండ్ అంటే కన్ను మూసుకొని తెరిచేంత టైం, దాంట్లో 60వ వంతు కూడా పట్టదు. అంటే నువ్వు వదలటం, మోక్షం రావటం రెండు ఒకసారి ఎదురు. అందుకనే వదిలితే జీవుడు, వదిలితే దేవుడు, పట్టుకుంటే జీవుడు అని చెప్పు. కనుక మనం పట్టుకుని ఉన్నాం, వదలలేకపోతున్నాం, కానీ మోక్షం ఎప్పుడు, మోక్షం ఎప్పుడు అని అడుగుతాం. కనుక వదులు మోక్షం అంటే. కాబట్టి అలా వదిలినటువంటి వాడు జనక మహారాజు. అందుకనే అష్టావక్ర మహర్షి ద్వారా ఈ జ్ఞానాన్ని పొందడం జరిగింది. అష్టావక్ర మహర్షిని గురించి చెప్పాలంటే అది చాలా ఉంది. ఎందుక పేరు వచ్చిందంటే ఆయనకి ఆయన యొక్క దేహంలో అష్టవంకరలు ఉన్నాయి, 8 వంకరలు ఉన్నాయి. ఒక కన్ను కిందకి, ఒక కన్ను పైకి ఉంటుంది, ఓ ముక్కు ఓ పక్కకు ఉంటుంది, నోరేమో ఉండాల్సిన చోట ఉండకుండా కాస్త కిందగా ఉంటుంది. ఒక చెయ్యి ఒక రకం, ఒక చెయ్యి ఒక రకం, ఒక కాలు ఒక రకం, ఒక కాలు ఇంకో రకం. ఇలా అష్టవంకరలు ఉన్నాయి ఆయన దేహంలో. అందుకని ఆయన అష్టావక్రుడు అని అన్నారు. కానీ మహాజ్ఞాని, ఆయన సభలో ప్రవేశిస్తే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు సభలో ప్రవేశిస్తే ఆయన దేహాన్ని చూసి నవ్వారు. ఆ తర్వాత ఆయన జ్ఞానాన్ని చూసి అందరూ కూడా పాదాక్రాంతులయ్యారు. అంతటి మహానుభావుడు అష్టావక్రుడు. ఇక కావశాయ మునులు అని ఉన్నారు. కావశేయ మునులు వాళ్ళు ఒక మాట చెప్పారు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణులు మాత్రమే మనం వేదాధ్యయనం ఎందుకు చేయాలి, యజ్ఞాలు ఎందుకు చేయాలి అని అన్నప్పుడు ఈ శృతి వాక్యం చెప్పారు. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులది. ఏమిటంటే నేనే పరమాత్మను తెలుసుకొని బ్రాహ్మణులైన వారు పుత్రులు ధనం లోకం వీటి మీద అభిమానాన్ని వదిలిపెట్టి భిక్షాచర్యం చేస్తుంటారు, భిక్షాటం చేస్తుంటారు అన్నారు. అదేమిటి, దీనికి దానికి సంబంధం ఏముందండి అంటే, బ్రహ్మజ్ఞానులు అయినటువంటి వారు అన్నీ వదిలి భిక్షాటం చేస్తారు. అన్నీ వదిలి అని అంటే ఇల్లు వాకిలి వదిలి, భార్యాబిడ్డల్ని వదిలి, బంధుమిత్రుల్ని వదిలి, అన్ని ఆస్తిపాస్తులు వదిలి, దేని మీద ఆశ లేకుండా, దేన్ని కావాలనుకోకుండా, సర్వాన్ని త్యజించి భిక్షాటన ద్వారా జీవిస్తారు. భిక్షాటన కూడా కడుపు నింపుకోవటం మాత్రం కోసమే కాదు, మూడు ఇళ్లలో మాత్రమే భిక్షాటం చేయాలని ఒక పద్ధతి ఉంది. వాళ్ళు మూడు ఇళ్లలో భిక్షాటనకి వెళ్తారు. వాళ్ళు కనుక భిక్ష వేయకపోతే, మూడు ఇళ్ల వాళ్ళు వేయకపోతే ఆ రోజు భోజనం చేయకుండా ఉంటారు. ఎవరు వేస్తే దాన్నే తింటారు, ఎంత వస్తే దాన్నే తింటారు, నాలుగో ఇంటికి పోరు. అలా ఒక పద్ధతి ప్రకారం అలా బ్రహ్మజ్ఞానులైనటువంటి వారికి భిక్షాన్నం కనుక పెడితే 1 లక్ష మంది బ్రాహ్మణులకి, సద్బ్రాహ్మణులకి భోజనం పెట్టినటువంటి పుణ్యం వస్తుంది గృహస్థులైనటువంటి వారు. అందుకనే గృహస్థులైనటువంటి వారు ఎక్కడ బ్రహ్మజ్ఞాని ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆయనకి చేయాల్సినటువంటి సేవలు చేస్తూ ఉంటారు, ఆయనకి దక్షిణలు సమర్పిస్తూ ఉంటారు, ఆయన యొక్క మంచి చెడును చూస్తుంటారు, ఆయన్ని సేవిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఇదంతా మోక్షాన్ని అందుకోవటానికి దగ్గర దారి. కనుక తత్వజ్ఞానం ఇక్కడ కర్మాంగం కాదు. ఆయన జనక మహారాజుని గురించి చెప్పాడు, వీళ్ళు సామాన్య బ్రాహ్మణులని గురించి చెప్పారు. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ కులం కాదు, బ్రహ్మజ్ఞానం పొందినటువంటి సామాన్య మానవులు. బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వారు అన్నీ వదిలేస్తారు అని చెప్పటం వల్ల ఈ జ్ఞానం అనేటువంటిది కర్మాంగం కాదు అని తెలుస్తుంది. ఈ ప్రకారంగా 3వ సూత్రంలో జైమిని మహర్షి ఏ పూర్వపక్ష సూత్రాన్ని చెప్పాడో దానికి సమాధానంగా 9వ సూత్రంలో బాదరాయణుడు సమాధానం చెప్పాడు. జనక మహారాజు ఎందుకు యజ్ఞాలు చేశాడు? ప్రజల కోసం, లోక మర్యాద కోసం అని చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు 4వ సూత్రం ఉంది, జైమిని మహర్షి యొక్క 4వ సూత్రం. దాన్ని 10వ సూత్రంలో ఖండిస్తున్నారు మన బాదరాయణుడు. అదేమిటి? జ్ఞానంతో గనక కర్మ చేస్తే గొప్ప ఫలితం వస్తుంది అని చెప్పారు కదా. జ్ఞానంతో కర్మ చేస్తే గొప్ప ఫలితం కాబట్టి జ్ఞానం కర్మాంగమే కదా అంటారు. కావాలంటే ఉపనిషత్తులో ఉంది చూడండి అంటారు. అవును, ఉన్నది మాట నిజమే. అయితే ఎందుకు చెప్పారు అది అర్థం చేసుకోవాలి. దాన్నే ఇక్కడ 10వ సూత్రంలో ఖండిస్తున్నారు. 10వ సూత్రం చూడండి. అసార్వత్రికీ
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 సార్వత్రికం అంటే అంతటికి సంబంధించింది. అసార్వత్రికీ అంటే ఇది అన్ని విద్యలకి సంబంధించింది కాదు, ఇది జనరల్గా చెప్పినటువంటి మాట కాదు, ప్రత్యేకంగా చెప్పిన మాట అని అసార్వత్రికి అన్న బ్రహ్మసూత్రాలని ఇస్తానే ఉంటుంది ఒక్క మాట. మామూలు కనుకైతే ఏమర్థమవుద్ది మనకి? అసార్వత్రికి అన్నారు ఏమిటండి ఇది, ఓ పద్యమా, ఓ శ్లోకమా, ఒక మాట, ఏముంది ఇక్కడ అంటారు. అంటే అసార్వత్రికి అంటే సార్వజనీయనం కాదు, అన్ని సందర్భాల్లో చెప్పేది కాదు, అందరికీ సంబంధించింది కాదు అనేటువంటి విషయం. ఎందుకనంటే ఎదేవ విద్యయా కరోతి అనేటువంటి శృతి వాక్యం అన్ని విద్యల విషయంలో చెప్పింది కాదు. చాందోగ్యోపనిషత్తులో ఈ శృతి వాక్యాన్ని ఎప్పుడు చెప్పారంటే ఉద్గీదోపాసన సమయంలో చెప్పారు. అంటే ఉద్గీదోపాసనని వివరిస్తూ మన విద్యలు ఉపాసనలు చెప్తున్నాం కదా, అందులో ఉద్గీదోపాసన ఒకటి. ఉద్గీదోపాసన చేస్తే గొప్ప ఫలితం ఎప్పుడు కలుగుద్ది అంటే జ్ఞానంతో చేస్తే కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాట పట్టుకున్నాడు ఈయన జైమిని మహర్షి. ఉద్గీదోపాసన జ్ఞానంతో చేస్తే బాగా ఫలిస్తుంది అని చెప్పినటువంటి మాట ఈయన ఏం చేశాడు, ఉద్యుదోపాసన అనే మాటను వదిలిపెట్టి జ్ఞానంతో కర్మలు చేస్తే ఫలిస్తాయి అని అక్కడ ఉద్యుదోపాసనని తీసేసి కర్మలని పెట్టేశాడు. ఉద్యుదోపాసన కర్మే, కానీ కర్మలన్నీ కాదు, ఆ ఉద్యుదోపాసన ఒక్కటే. కాబట్టి ఆ సందర్భంలో ఆ విద్య, ఆ ఉపాసన ఆ కర్మకు అంగం అవుతుందే గాని అన్ని విద్యల విషయంలో కాదు. కనుక జ్ఞానంతో కర్మ ఫలిస్తుంది అంటే జ్ఞానంతో అన్ని కర్మలు ఫలిస్తాయి అని కాదు, జ్ఞానంతో ఉద్యుదోపాసన ఫలిస్తుంది. ఉద్యుదోపాసనని జ్ఞానంతో చేయమని అక్కడ చెప్పారు. కనుక ఉద్యుదోపాసన విషయంలో మాత్రమే జ్ఞానం కర్మాంగం, మిగిలిన అన్ని విద్యల విషయంలో కర్మాంగం కాదు. కాబట్టి జైమిని అభిప్రాయం ఖండించదగినటువంటిది. కనుక జ్ఞానం కర్మాంగం కాదు. అసలు మనం ఒక విషయం ఆలోచించాలి, ఏ కర్మ అయినా చేసేటప్పుడు జ్ఞానంతో చేస్తేనే ఫలిస్తుంది. వంట చేయాలనుకోండి, అప్పుడు కూడా తెలివి ఉండాలి కదా, అన్నం వండాలి, అక్కడ బియ్యం ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, పొయ్యి ఉంది, అగ్గిపెట్టె ఉంది. కానీ అగ్గిపెట్టె వెలిగించి పొయ్యి వెలిగించాలని తెలియాల, మరి అన్నం వండాలంటే బియ్యం తీసుకెళ్ళి పొయ్యిలో పోయాలనా, పొయ్యి మీద పెట్టాలనా, అది తెలియాలి కదా. కనుక అట్ట పెట్టినా పనికిరాదు. కాబట్టి ముందు నీళ్ళల్లో బియ్యం పోయాలి, ఆ గిన్నె తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాలి, ఇవన్నీ తెలియాలి. కాబట్టి జ్ఞానం లేకుండా కర్మ చేయమంటే ఏమో చెడిపోదు. వంట చేయటం మాత్రమే కాదు, ఏ పని చేసినా సరే జ్ఞానం ఉండాలి. ఉద్యోగం చేస్తావు, జ్ఞానం ఉండాలి. వ్యవసాయం చేస్తావు, తెలివి ఉండాలి. నువ్వు ఏ పని వ్యాపారం చేస్తావు, తెలివి ఉండాలి. తెలివి లేకుండా గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా చేస్తే ఆ పని ఫెయిల్ అవుతుంది. కనుక ఏ కర్మ చేసినా తెలివి ఉండాలి అనేటువంటిది సాధారణ విషయం, అంతేగాని ఆత్మజ్ఞానం విషయంగా. అన్నం వండటానికి నీకు ఆత్మజ్ఞానం అక్కర్లా, ఉద్యోగం చేయటానికి ఆత్మజ్ఞానం అక్కర్లా, వ్యాపారం చేయటానికి ఆత్మజ్ఞానం అక్కర్లా, బస్సు ఎక్కడానికి ఆత్మజ్ఞానం అక్కర్లా, డబ్బు సంపాదించడానికి ఆత్మజ్ఞానం అక్కర్లా, మామూలు ఇల్లు కట్టుకోవటానికి ఆత్మజ్ఞానం అక్కర్లా. కనుక జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి. కనుక తెలివితో కర్మలు చేస్తే ఆ కర్మ సక్సెస్ అవుద్ది అనేటువంటి మాట మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ జ్ఞానం వల్లనే కర్మ ఫలించి మోక్షం వస్తుంది అని అంటే అది తప్పు. అక్కడ ఆత్మజ్ఞానం అనే అర్థం తీసుకుంటారు, తప్పు. కనుక ఆత్మజ్ఞానం వల్ల మోక్షం కానీ కర్మ వల్ల మోక్షం కాదు. కర్మే ధ్యానానికి అంగం అవుద్ది ఎప్పుడైనా కావాలనుకో. అంతేగాని జ్ఞానం ఎప్పుడూ కర్మాంగం కాదు. కనుక ఇది మోక్షప్రాప్తికి చెప్పినటువంటి విషయం కాదు, ఈ బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినటువంటి మాట. అది మోక్షం కోసం చెప్పల, ఉద్యుదోపాసన కోసం చెప్పారు. ఉద్యుదోపాసన సక్రమంగా జరిగి ఫలించాలంటే జ్ఞానంతో చేయాలి అని. కాబట్టి మోక్షానికి చెప్పలేదు, కాబట్టి మోక్షానికి మాత్రం జ్ఞానమే కావాలి. మోక్షానికి కర్మతో పని లేదు అని ఇంతవరకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంతవరకు జైమిని మహర్షి 2, 3, 4 సూత్రాల్లో పూర్వపక్షం చేసి చెప్పాడు. అంటే పాదరాయణులు చెప్పినటువంటి జ్ఞానం వల్లనే మోక్షం అనే మాట అదే కాదు, కర్మ వల్లనే మోక్షం, జ్ఞానం అనేది కర్మ, కర్మకు ఒక అంగం మాత్రమే, అంతేగాని జ్ఞానం వల్ల మోక్షం కాదు, కర్మ వల్లనే మోక్షం. బాదరాయణుడు చెప్పింది తప్పు అని 2, 3, 4 సూత్రాలు చెప్పారు. ఆ సూత్రాల్లో ఆయన ఎట్లాగా ఖండించాడో అదే విషయాల్ని ఖండిస్తూ బాదరాయణులు 8, 9, 10 సూత్రాలను చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 1, 2, 3, 4 అయిపోయినాయి, 8, 9, 10 అయిపోయింది. మరి మధ్యలో ఏమున్నాయి? 5, 6, 7 ఉన్నాయి. 2, 3, 4 తర్వాత 5, 6, 7 ఉన్నాయి కదా, 8, 9, 10 ఎట్టాగొచ్చింది. కాబట్టి 5, 6, 7 ఏమిటి? అవి కూడా జైమిని మహర్షి పూర్వపక్ష సూత్రాలు. అంటే ఆ పూర్వపక్ష సూత్రాలు ఇంకా ఏమని జైమిని మహర్షి కర్మ వల్లనే మోక్షము, జ్ఞానం వల్ల మోక్షం రాదు, జ్ఞానం కర్మాంగం కాబట్టి జ్ఞానం డైరెక్ట్గా మోక్షాన్ని ఇచ్చేది కాదు అని ఆయన ఎలా చెబుతాడో 5, 6, 7 సూత్రాల్లో మనం రేపు తెలుసుకుంటాం. వాటిని ఖండిస్తూ కర్మ వల్ల ఎప్పటికీ మోక్షం రాదు, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని బాదరాయణులు ఎలాగా తన సూత్రాల్లో వివరిస్తారో ఆ తర్వాత వాటిని ఖండిస్తూ మనం తెలుసుకుందాం. కాబట్టి రేపొచ్చేటువంటి 3 సూత్రాలు కూడా 5, 6, 7 మళ్ళీ పూర్వపక్ష సూత్రాలే. వాటిని మనం తెలుసుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ తర్వాత 11, 12, 13 ఆ సూత్రాల్లో వీటిని ఎట్లా ఖండించారో మనం తెలుసుకుందాం.